नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। ఆది దంపతుల యొక్క ఐకమత్యాన్ని తెలియజేసే అర్ధనారీశ్వర తత్వం గురించి మనం చెప్పుకుంటున్నాం. నారి అంటే స్త్రీ, ఈశ్వరుడు పురుషుడు, చెరిసగం ఉన్నారు కనుక వాళ్ళని అర్ధనారీశ్వరులు అన్నాం. సగం శివుడు సగం పార్వతి కలిస్తే అర్ధనారీశ్వరులు. తత్వము అనేదానికి వారికి సంబంధించిన అవగాహన లోతు, వారికి వారే తప్ప మరొకరెవరికి పూర్తిగా అర్థం కానటువంటి జ్ఞానము కలిగిన వారని కూడా అర్థం. త్వం అంటే నీవు, తత్వత్వం అదే నువ్వు. అదే నువ్వు అంటే ఏమిటి? శివుడు ఎప్పుడు పార్వతిని నువ్వే నేనంటాడు, పార్వతి ఎప్పుడు శివుణ్ణి నువ్వే నేనంటుంది. ఈ విధంగా ఇద్దరు కూడా నీవే నేను, నేనే నువ్వు, నీవే నేను, నేనే నీవు. త్వమేవాహం 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 న సంశయ అని ఇద్దరు ఒకరితో ఒకరు అనుకుంటారట. అహం అంటే నేను, త్వం ఏవ నీవే, నీవే నేను, నేనే నీవు అని వాళ్ళు అనుకుంటున్నారు. పూర్వకాలంలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడేవారు, అందువల్ల త్వమేవాహం అనుకున్నారు. ఇప్పుడు మనకి శ్రీశైలం వచ్చాడు అనుకోండి, శివుడు అమ్మవారితో కలిసి మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతకి ఇక్కడికి వస్తాడు. ఆయన ఎప్పుడు లింగరూపంలోనే కూర్చుంటాడు అనుకోకండి, అమ్మవారు ఎప్పుడు విగ్రహ రూపంలో ఉంటుంది అనుకోకర్లా. ఏదో ఒక రూపంలో వాళ్ళు మన మధ్యలో తిరుగుతారు, మనకి తెలియకుండానే మనతో కలిసివెలిసి తిరుగుతూ మనతో మాట్లాడతారు. ఏ భాషలతో ఆ భాషలో మాట్లాడతాడు ఆయన. చాలా కాలం క్రితం వేదవ్యాస మహర్షికి ఒక అనుమానం వచ్చింది శ్రీశైలం వచ్చినప్పుడు. ఇంతమంది మనుషులు వస్తున్నారు, మాట వరుసకు కూడా శివుడు మాత్రం కనబడడం లేదు. ఆయన ఎప్పుడు పాషాణ రూపంలో చిన్న లింగ రూపంలోనే ఉంటాడు. పోనీ అమ్మ రక్షించు అని నేను వెతుక్కుంటూ ధ్యానం చేస్తూ వస్తే అమ్మ కూడా ఎక్కడో మూల కూర్చుని చిన్న విగ్రహ రూపంలోనే ఉంటుంది. వీళ్ళిద్దరూ పాషాణమయమైపోయారు, శిలామయమైపోయారు. మేము చేసే ప్రార్థనలు అసలు స్వీకరిస్తున్నారా? మనుష్యులతో కలిసిమెలిసి ఉంటున్నారా? ఇదే కైలాసం పెడితే దర్శనమిస్తున్నారు, భూలోకంలోకి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు విగ్రహ రూపంలో ఉంటున్నారేమిటి అని ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడ ఒక బోయ స్త్రీ వచ్చింది, కిరాత స్త్రీ వచ్చింది. ఏన్నైనా గొణుక్కుంటున్నాం అంది. గొణుక్కోవడం కాదమ్మా, తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆకలి వేసి ఇక్కడ ఆగాను. ఇది శ్రీశైల క్షేత్రం. నేను నా శిష్యులు కలిసి కాలినడకన నానాయాతన పడి కొండలెక్కి దిగి మరికొద్దిసేపట్లో శ్రీశైలం వెడతాం, ఇంకాసేపట్లో శ్రీశైలం వెడతామని ఆశతో వెడుతున్నాం. ఎంత దూరం నడిచినా ఇంకా శ్రీశైల శిఖర దర్శనమే కావడంలా. శిఖర దర్శనం అయిన తర్వాత కదా ఆయన దగ్గరికి వెళ్ళేది. ఇంకా వస్తోంది, ఇంకా వస్తోంది, ఇక్కడే వస్తోంది, ఇక్కడే వస్తోంది శివలింగం శివాలయం అనుకుంటూ ఆశయాశలతో వచ్చాం. కాళ్ళు పొక్కిపోతున్నాయి, దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది. మాట వరుసకు కూడా ఈశ్వరుడు కనిపించటం లేదు, అమ్మవారు కనిపించటం లేదు. ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేరు అనగానే టక్కునవిడ వాళ్ళందరికీ మీకు ఇప్పుడు ఏం కావాలి అంది. ప్రస్తుతం మేము శివదీక్షలో ఉన్నాం, దీక్షలో ఉన్నప్పుడు అపక్వాహారం తింటాం, అంటే కేవలం వండకుండా ఉన్న వాటినే తింటాం. అపక్వము అంటే పండనివని కాసుమ, పక్వము అంటే వండుట అని అర్థం. చాలామంది ఈ మధ్యన అపక్వము అంటే పచ్చివి అనే శబ్దంలో వాడుతున్నారు. పక్వఫలము అంటే పండిన ఫలం, అపక్వఫలము అంటే పండకుండా ఉన్నది. కానీ అపక్వము అంటే ఇంకో అర్థం ఏమిటంటే వండకుండా ఉన్నవి. కొన్ని పదార్థాలు వండకుండా తినచ్చు. దోసకాయ ఉందనుకోండి, దాన్ని వండకర లేకుండా కోసుకు తినేయచ్చు. ఈ మధ్యకాలంలో అన్ని తినేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనప్పటికీ చెట్టు నుంచి కాసి అది పండినప్పటికీ వండవలసిన అవసరం లేకపోతే దాన్ని అపక్వము అంటారు. అపక్వాహారంతో ఈశ్వర దర్శనం చేస్తే చాలా మంచిది. వండిన ఆహారం తినడం కంటే వండకుండా ఉన్న ఆహారం తిని శివ దర్శనం చేసుకుంటే వాడికి తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది, వాడు పునర్జన్మ లేకుండా ఉంటాడు అని మంత్రశాస్త్రం చెబుతున్నది. శివతంత్రం అనే పేరుతో ఒక తంత్రం ఉన్నది, గౌరీయామల తంత్రం అని ఒకటి ఉన్నది. అందులోనే సిద్ధకుంజిక స్తోత్రం ఉంటుంది. వాటిల్లో ఏం చెప్పారు? ఎప్పుడైనా ఈశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు వండకుండా ఉన్న ఆహారం తిని వెడితే ఈశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు, వాడికి పునర్జన్మ లేకుండా చేస్తాడు అన్నారు. అందుకే కలియుగంలో శివదీక్ష తీసుకున్న వాళ్ళు వండని ఆహారం తినేవారు, పూర్వకాలంలో అలాగే తినేవారు. అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. నానబెట్టిన శనగలు కానీ, ఉలవలు కానీ, పెసలు కానీ, కొంచెం మొలకలు వచ్చినటువంటివి కానీ, లేకపోతే పళ్ళు కానీ, అరటిపళ్ళు, బత్తాయి కాయలు, దానిమ్మలు, ఇలాంటి ఫలాలన్నీ కూడా వండకుండా ఉన్నవి పొయ్యి మీద నీళ్లు పోసి అందులో ఉడకబెట్టకుండా ఉన్న ఏ వస్తువు అయినా అపక్వమే. ఆహారం మీరు కందిపప్పైన నానబెట్టుకు తింటే అది అపక్వ ఆహారమే. ఇలాంటి అపక్వ ఆహారం తిని ఈశ్వర పూజ చేస్తే దానికి సంపూర్ణ శైవ దీక్ష, శివదీక్ష అని పేరు అన్నమాట. అటువంటి శివదీక్షా పరులు ఈ జన్మలోనే తరిస్తారు. అందుకని పూర్వకాలంలో జ్ఞానులు అలాగే చేసేవారు. మేమిప్పుడు శివదీక్షతో శ్రీశైలంలో ఉన్న అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఇంతవరకు మాకు ఇక్కడెక్కడ మాట వరుస కూడా ఒక పండు కూడా దొరకలేదు. అదేమిటో తెలియదు కానీ శ్రీశైలం వచ్చేటప్పుడు పూర్వకాలంలో కాలినడకను వచ్చేవాళ్ళందరికీ పండు దొరికేవిట. దారిలో సెలయేళ్ళు మంచినీళ్ళు దొరికేవి. కానీ వ్యాసుడికి పరీక్ష అన్నట్టుగా ఆ రోజు మాత్రం ఒక్క పండు దొరకలేదు. ఆకు కనీసం చింతాకు కూడా దొరకలేదు, చింత తప్ప. అందుకని మాకేం దొరకట్లేదు. అందుకని మేము కోపం వచ్చి, అసలు ఈశ్వర నువ్వు ఉన్నావా లేదా, కైలాసంలో ఉన్నప్పుడు పలకడం కాదు, భూలోకంలో ఉన్న మానవులు ఆకలికి మాడేస్తూ ఉంటే వాళ్ళకి దర్శనం ఇవ్వాలి, వాళ్ళకి ఎంత అన్నం పెట్టాలి, నువ్వు ఎంతసేపు రాతిలింగ రూపంలో కూర్చుని అభిషేకం చేయించుకుంటే ఉపయోగం ఏమిటని దెప్పుతున్నావమ్మా అన్నాడు వ్యాసుడు. ఓహో, మీకు ఇంతకీ అపక్వ ఆహారం కావాలి అంతే కదా అని ఆవిడ ఇదిగో అని ఓ పండు చేతిలో పెట్టింది. ఇంతకీ అవి పెట్టినవాడు ఒక కిరాత స్త్రీ, ఒక బోయ స్త్రీ. ఇక్కడ వచ్చేటప్పుడు దారిలో చాలామంది గిరిజన స్త్రీలు ఉంటారు. అందులో ఒక గిరిజన స్త్రీ ఒక పండు పెట్టిందిట. ఆయన యగాదిగా చూశాడు. నాతి, నేను ఒక్కడే కదా, నా వెనకాల 10,000 మంది శిష్యులు ఉన్నారు. నువ్వు నా చేతిలో ఒక్క పండు పెట్టి ఈ పండు తిను అంటే నేను తింటాను, నా కడుపు నిండుతుంది, మిగతా వాళ్ళంతా అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు, గెదగెదలాడిపోతున్నారు, వాళ్ళందరికీ ఒక్క పండు సరిపోతుంది అన్నాడు ఆయన. అనగానే ఇంతకీ ఆవిడ పెట్టిన పండు కూడా ఎంత ఉందో తెలుసా? ఎంత ఉందిట, అది జామకాయో తెలియటం లేదు, యాపిల్ పండు తెలియటం లేదు, బత్తాయో తెలియట్లేదు, అసలు ఏ పండు తెలియటం లేదు. సరే, ఏదో ఓ పండు నాకంటూ పెట్టు, ఈ పండు తింటే నా ప్రాణం నిలబడుతుంది, మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటంటే, సరే వాళ్ళను కూడా రమ్మనంది ఆవిడ. ఈయన అన్నాడు, నీ దగ్గర చేతిలో ఒక్కే పండు ఉన్నది, ఉన్న ఒక్క పండు నా చేతిలో పెట్టావు, మరి మిగతా వాళ్ళకి ఎలా పెడతావంటే, నీకెందుకయ్యా వేదవ్యాస మహర్షి అనుమానం, రమ్మను వాళ్ళని, ఈ 10,000 మందేనా ఇంకెవరైనా ఉన్నారా అంటే, అప్పటికి ఇంకా పద్మాకర్ గారు ఉపన్యాసానికి వచ్చిన జనం అక్కడ లేరు, అందుకని కేవలం ఈ 10,000 మందేనా అంటే అవునన్నాడు ఆయన. ఒక్కరొక్కరిని రమ్మన్నది ఆవిడ. ముందు వైశంపాయనుడు, ఆ తర్వాత పైలుడు, ఆ తర్వాత జైమిని, ఆ తర్వాత సుమంతుడు, దాల్భ్యుడు, బకుడు, ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారట. రాగానే ఆవిడ ఇలా చెయ్యి అనేది వాళ్ళ చేతిలో, అరిచెయ్యి ఇలా చాచి, అంటే ఇప్పుడు నా అరచేయి ఎలా ఉంది, మీకు శూన్యం, ఇందులో ఏమీ లేదు, కేవలం అరచేయి, ఏమీ లేని అరచేతిని వాళ్ళ చేతికి ఇలా తాకించగానే వాళ్ళ చేతిలో పండు వచ్చి పడేది. ఆ పండు ఏ పండో తెలియదు. అందరూ తెల్లబోయారట. వ్యాసుడికి అసలు ఏగాదిగా చూశారు. వ్యాసుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో రకాల కరికట్లు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, ఈవిడ కిరాతక స్త్రీ ఏం వేసిందో మంత్రం అన్నట. ఇలా 10,000 మందికి ఉట్టి చెయ్యి చేతిలో రాసి అందరికీ అన్ని పళ్ళు ఇచ్చింది ఆవిడ. వీళ్ళు ఇప్పుడు ఈ పండు తినొచ్చా తినకూడదా, ఇదేమన్నా పిశాచాలకి సంబంధించిన ఫలమా, దేవతలకి సంబంధించిన ఫలమా, మంత్రతంత్రాలతో సృష్టింపబడిన ఫలమా, తినొచ్చో తినకూడదో, ఏం తింటే ప్రమాదమో అంటూ ఉంటే, నాయన నిస్సంకోచంగా తిను, ఇది శ్రీశైల క్షేత్రం, గండశిలల శంభులింగంబులిల్దు, ఇక్కడున్న ప్రతి పాషాణం, గండశిల అంటే పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట, పెద్ద పెద్ద రాళ్ళు శ్రీశైలంలో ఎక్కడ కనబడినా అవన్నీ శివలింగములే. ఇది కాశీఖండంలో ఉన్న పద్యం, గండశిలలెల్ల శంభులింగంబులిందు. అందుకే ఇక్కడికి వచ్చేవాళ్ళు పెద్ద రాయి ఏది కనపడినా దానికి సాష్టాగ పడేవారు, దాని మీద నీళ్లు పోసేవారు, దాని మీద పుష్పం పెట్టేవారు, ఆ తర్వాత ఆ రాయి మీద తల తాకించి తమను తాము తరింపు చేసుకునేవారు. ఈ శ్రీశైల క్షేత్రానికి అంత విలువ ఉన్నది. ప్రతీది ఇక్కడ పాషాణం వల్ల, పెద్ద రాయల్ల, అదొక శివలింగమే. కాబట్టి వేరే ఎక్కడ అభిషేకం చేయాలనే బెంగక్కర్లా. మీకు ఆ డోర్నాల నుంచి ఇక్కడ దాకా వస్తున్న మార్గంలో నడిచొస్తున్న కారు మీద వస్తున్న ఎక్కడ పెద్ద రాయి కనపడినా మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఇన్ని నీళ్లు పోసేయండి, పర్వాలేదు. అనేక లింగములకు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఇంక ఇక్కడున్న చెంచు వాళ్ళంతా కూడా సిద్ధ యోగులు కాబట్టి నిశ్చింతగా తినండి అనగానే వాళ్ళు ఆ చిన్న పండు నోట్లో పెట్టుకున్నారు. అసలు అదేం పండు అండి, లోపల ఒక్క గింజ లేదు, పై తొక్కతో సైతంగా అంతా ఎలా ఉందో తెలుసునా, బాగా మామిడి పండు యొక్క గుజ్జు తీసి అందులో ఉన్న చెత్తంతా పక్కన పారేసి ఆ గుజ్జుని మన చేతిలో పెడితే ఎలా ఉందో అలా ఉందిట, అంత బాగున్నది, మహామధురంగా ఉంది ఆ ఫలం. ఆ పండు ఏ పండు చెప్పలేకపోతున్నారు, ఎంత రుచిగా ఉన్న ఫలం, ఇది బత్తాయికాయ, యాపిల్ పండ, లేకపోతే జామకాయ, నేరేడు పండ, ఏమీ తెలియదు కానీ మహామధురంగా ఉంది. వాళ్ళు తిన్నారు. తినడమేమిటి, కడుపంతా బిర్రబిగుసుకుపోయినట్టు అయిపోయింది. అంటే మొత్తం ఆకలంతా తీరిపోయింది, ఎక్కడ దాహం లేదు. ఆ క్షణం నుంచి మళ్ళీ వాళ్ళు శ్రీశైలం వదిలిపెట్టి వెళ్ళేదాకా మాట వరసకు ఆకలి ఉంటే ఒట్టు, దాహం ఉంటే ఒట్టు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. అది తినగానే తృప్తి కలిగింది. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని పదార్థాలు తింటే కడుపు బిగుసుకుపోయి అసహ్యంగా ఉంటుంది. ఎందుకు తిన్నానరా బాబు, అరుగుదల లేకుండా అయిపోయిందని మనకు ఆ తిన్న పదార్థం మీద జుగుప్స కలుగుతుంది. కానీ ఈ పదార్థం అలా కాదు, తిన్న తర్వాత తృప్తి కలిగిస్తుంది, శరీరానికి ఆహ్లాదం కలిగిస్తుంది. అందుకని వాళ్ళు ఆ చెంచు స్త్రీకేసి తిరిగి, అమ్మా ఎవరో కానీ బంగారం లాంటి ఫలం పెట్టావు, ఏదో ఒట్టి చేయి చేతికి రాసి పండు పెడుతున్నావు అనుకున్నావు, నిన్ను చూసి భూతప్రేత పిశాచాలని అదుపులో పెట్టుకునే మాంత్రికురాలు అనుకున్నాం, కానీ ఇంత మహామహిమ కలిగిందని అనుకోలేదు. శివుడు పార్వతి కనపడకపోయినా నువ్వు కనపడి కాస్త ప్రసాదం పెట్టావులే అన్నట్టు వ్యాసుడు అమాయకంగా. అంటే అప్పుడు టక్కునంది, అంటే ఇక్కడ ఇంతమందికి ఇంత ఆహారం పెట్టిన వీళ్ళు కూడా నువ్వు ఇంకా దేవుణ్ణి చూడలేకపోతున్నావా, అమ్మవారిని చూడలేకపోతున్నావా అంది ఆవిడ. ఈయనకి మతిపోయింది. భగవంతుడు ఎప్పుడు సరాసరి తన రూపంతో దర్శనమివ్వడం. శివుడంటే ఓ ఐదు ముఖాలతో చేతిలో శూలం పెట్టుకుని డమరుకం పెట్టుకుని కనబడతాడా, మనకు ఉపకారం చేసేవాడల్లా ఇక్కడ మల్లికార్జునుడే, మనకి ఇక్కడ ఇంత అన్నం పెట్టేవాళ్ళల్లా అమ్మవారే. ఇదిగో చూడనే వెంటనే ఆ స్త్రీ కాస్త అర్ధనారీశ్వర తత్వంగా మారిపోయింది. అంటే ఇటు పార్వతి ఇటు పరమేశ్వరుడు ఆ ఇద్దరూ కలిసి వ్యాసుడికి ఆశీర్వచనం ఇచ్చి, ఎప్పుడు భగవంతుడు సకల ప్రాణుల రూపంలో ఉంటాడని, తలిచిన వెంటనే జలమిస్తాడని, ఆహారమిస్తాడని, ఆనందమిస్తాడని నువ్వు ఎన్నో పురాణాల్లో రాసావు, నీకే నమ్మకం లేదా అంటే నమ్మకం లేక కాదు, ఇలా దెప్పితే కానీ మీరు ప్రత్యక్షం కారని నాకు తెలుసు అందుకు దెప్పానన్నాడు ఆయన. ఆయన ఏం తెలివి తక్కువాడు కాదు, ఆ మాత్రం గ్రహించలేటండి. కానీ అప్పుడప్పుడు దేవుణ్ణి దెప్పాలట, ఉన్నావా అసలు ఉన్నావా అంటే అప్పుడు ఆయన దిగి వస్తాడు. రోజు మీరు భక్తితో ప్రార్థించినంత వరకు కనబడని భగవంతుడు కూడా ఒక్కోసారి అసలు నిన్ను పట్టించుకోనని తిడితే, కోపగిస్తే, అప్పుడు కూడా అలిగితే తొందరగా దర్శనమిస్తాట. అందుకే కొంతమంది భక్తులు అప్పుడప్పుడు ఏం చేస్తారన్నమాట, కాలితో తన్ని లేకపోతే ఎంగిలి వేసి కాల్చిన మాంసం పెట్టి, పచ్చి మాంసం పెట్టి ప్రసన్నం చేసుకున్నారు. కాకపోతే అందరం అలా చేయకూడదు సుమా, భక్త కన్నప్ప అన్నవాడేమో పంది మాంసం నైవేద్యం పెడితే శివుడు ప్రత్యక్షమయ్యాడు, నేను నంది మాంసం పెట్టకూడదా అన్నాడు ఒక ఆయన. భక్త కన్నప్పకున్నంత భక్తి నీకు ఉండద్దు. భక్త కన్నప్ప పందిని పెట్టాడు, అదే సమయంలో కన్ను పీకిచ్చాడు. ఇప్పుడు ఈ నందిని పెడతానన్నవాడు నందిని ఇస్తాడు కానీ కన్ను ఇస్తాడా? కన్ను ఎందుకు, 10 రూపాయలు అడిగితే డొనేషన్ మళ్ళీ గుడికి రాడు వాడు. కాబట్టి మనకి కూడా భక్త కన్నప్పకున్నంత కఠోరమైన భక్తి నమ్మకం ఉంటేనే అప్పుడు ఆయన మనం ఏం పెట్టినా తింటాడు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, లింగపురాణంలోని ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది, ఇక్కడ అడుగడుగున ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. కేవలం లింగ రూపంలోనూ లేక కేవలం విగ్రహ రూపంలోనూ ఆ దంపతులు ఉండరు. ఆ దంపతులు ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలిస్తారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు పరిశీలించడం లేదు అని మీరేం బెంగెట్టుకోకండి. ఈ సీసీ కెమెరాల కంటే గొప్ప సీసీ కెమెరా వాళ్ళు, వాళ్ళ దృష్టిలోంచి తప్పించుకోవాలి, ఇంకా ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు కావాలంటే. ఆ కెమెరా లేని చోట నుంచి మనం ఏదన్నా తప్పుడు పని చేసి వెళ్ళొచ్చు. కానీ భగవంతుడి దృష్టిలో ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలియందంటూ ఉంటుందా? అందుకే ఆయన సర్వాంతర్యామి. అసలు ఈశ్వరుడు అనే శబ్దానికి అర్హత అదే. ఆయన అధిపతి, అన్నీ ఎరిగిన అధిపతి, సమస్తం ఆయనలో ఉన్నాయి, ఆయనకి తెలియందంటూ ఉండదు. అటువంటి పరబ్రహ్మతత్వం ఆయన. అందుకే ఆ తత్వమును గ్రహించి తరించాలి అని శాస్త్రం చెబుతున్నది. ఈ క్షేత్రములో అంత గొప్ప మహామహిమ కలిగిన వాడు ఆయన. అటువంటి పరమాత్ముణ్ణి పూజించే గొప్ప వంశంలో పుట్టి కూడా మనం చెప్పుకున్నాం గుణనిధి అనేవాడు తండ్రి గారి యొక్క వంశాన్ని పాడు చేసి సర్వభ్రష్టుడయ్యాడని నిన్న మీకు చెప్పాను. యజ్ఞదీక్షితుడు చాలా గొప్ప యజ్ఞదీక్షితుడని, ఆయనకు ఒక్కడే కొడుకుని, వాడు సకల దుర్వ్యసన పరాయణుడైపోయాడని చెప్పాను. ఆ వ్యసనాలతో పాడైపోయి చివరికి తండ్రికి కూడా కోపం తెప్పించాడు. వాళ్ళ నాన్నగారు ఒకనాడు మధ్యాహ్నం పూట వస్తూ వస్తూ జోదగాడి వేలుకున్నటువంటి ఉంగరం చూసి గుర్తుపెట్టి, ఒరే ఈ ఉంగరం మాదే కదా అంటే, మీదేనండి, మీ అబ్బాయి జోదగాడండి, ఆయన జోదంలో ఓడిపోయాడండి, ఈ ఉంగరం నాకు తాకట్టు పెట్టాడండి అనగానే ఆ ఉంగరం లాక్కుని ఇంటికి వచ్చి భార్యని పిలిచి మందలించి, ఏమే ఎందుకింత అబద్ధం ఆడావు, ఇదిగో ఉంగరం, ఈ ఉంగరం ఒక జోదగాడి వేలు నుంచి లాక్కున్నాను, నువ్వు తలంటినట్టంటి ఒక నవ్వు నవ్వి ఈ ఉంగరం లాక్కున్నావు, భార్య దగ్గర ఉంటేనేం, భర్త దగ్గర ఉంటేనేం ఉంగరం ఉంగరమే కదా, భార్యాభర్తలు ఇద్దరికి అరమరికలు ఏముంటాయి అని ఉంగరం నీకు ఇచ్చాను, సాధారణంగా దంపతులు ఇద్దరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. ఒకళ్ళ దగ్గర ఉన్నది రెండో వాళ్ళ దగ్గర ఉన్నట్టే లెక్క. భార్యాభర్తల మధ్యలో దాపరికాలు ఏమిటి, రహస్యాలు ఏమిటి? భర్తకి తెలియకుండా భార్య ఏ రహస్యం దాచకూడదు, భార్యకి తెలియకుండా భర్త ఏ పని చేయకూడదు. శాస్త్రం అదే చెబుతున్నది, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం అని బ్రహ్మగారు మంత్రం చెప్పగానే ఈయన నాతి చరామి అనాలి. అంటే అర్థం ఏమిటి, నేను ఒక ముడి వేస్తున్నాను, మంగళసూత్రానికి మూడు ముళ్ళే ఉంటాయి కానీ 33 ముళ్ళు ఉండవసమా. మొదటి ముడి ఏమిటి, ధర్మేచ, ఈ క్షణం నుంచి మన ఇద్దరం కలిసి ధర్మమును ఆచరిద్దాం. భార్యతో భర్త ఏమంటున్నాడు అనమాట, ధర్మ విషయములో నేను నిన్ను విడిచి వెళ్ళను. నాతి చరితవ్యం అంటే తెలుసు కదా, అతి చరితవ్యం అంటే చెప్పకుండా ఆవిడికి చెప్పకుండా పనిచేస్తే అతి చరితవ్యం అంటారు. నా అతి చరితవ్యం అది నాతి చరితవ్యం అంటే ఏమిటి, భార్యకి తెలియకుండా భర్త ఏ పని చెయ్యను అంటే అది నాతి చరితవ్యం అనమాట. ఓ భార్యామణి, నీకు చెప్పకుండా నీకు తెలియకుండా నేను ఏ పని చెయ్యను అని మొదటి ఊడేశాడు. ధర్మము విషయములో నిన్ను దాటి వెళ్ళను అన్నాడు. తర్వాత రెండో మూడు ఎందుకు వేస్తున్నాడు, అర్ధేచ డబ్బు విషయములో కూడా. డబ్బు కూడా నా జీతం ఎంత వస్తుందో నీకు చెబుతాను, నా జీతం నీ డబ్బు రెండు కలిపి ఓ చోట పెట్టుకుని సక్రమంగా ఖర్చు పెట్టుకుందాం. మనిద్దరం ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళం డబ్బు దాచుకోవద్దు. నాకు తెలియకుండా నువ్వు నీ పుట్టింటికి పంపించేయకు సామాన్లు, అలాగే నేను నీకు తెలియకుండా ఈ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళకో వీళ్ళకో డొనేషన్లు ఇచ్చేయను. వచ్చే జీతం 25,000 అయితే ఈ మధ్యన ఒక మహానుభావుడు మొత్తం డబ్బుతో తగలెట్టేట. ఏమిటి, పెళ్ళానికి తెలియకుండా మొత్తం డబ్బుతో తగలబెడితే ఏమిటి ఉపయోగం? కాబట్టి జీతము విషయములో డబ్బు విషయములో భార్యకి తెలియకుండా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చెయ్యను, ఏం చేసినా నీకు చెప్పే చేస్తాను. అందువల్ల అర్ధేచ అర్థము విషయములో నా అతి చరితవ్యం నిన్ను దాటి వెళ్ళను. అందుకే రెండో మూడు వేశాడు. మొదటి మూడు ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం కోరిక. కోరికలు ఏమి వచ్చినా మన ఇద్దరం కలిసి తీర్చుకుందాం. సహజంగా భార్యాభర్తలిద్దరికీ రకరకాల అభిరుచులు ఉంటాయి కదండి, ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు మాట వరసకు కూడా ఉండవు ఈ సృష్టిలో. ఎందుకని, భార్యామణి ఎక్కడో 20 ఏళ్ళో 25 ఏళ్ళో 16 ఏళ్ళో ఒక ఇంట్లో పెరిగింది. ఆవిడ కుటుంబం యొక్క తీరు వేరు, భర్తగారు ఓ చోట పెరిగాడు ఆయన తీరు వేరు. భార్యమో సున్నిపెంటలో ఉంటే భర్తగారు శ్రీశైలంలో ఉండొచ్చు, శ్రీశైలంలో ఉన్నవాడికి ఒక లక్షణం ఉండొచ్చు, సున్నిపెంటలో ఉన్నవాడు ఇంకో రకం ఉండొచ్చు. ఈ ఇద్దరు కలిసి పెంట పెట్టుకోకుండా ఇద్దరు సున్నితంగా ఏ సమస్య వచ్చినా తీర్చుకోవాలి. ఒకరు కోరికలు ఒకరికి చెప్పుకోవాలి. భార్యకి కేవలం ఇడ్లీయే ఇష్టం అనుకోండి, అందుకని రోజు నేను ఇడ్లీయే చేస్తాను అనకూడదట. భర్త గారికి గారెలు ఇష్టం, భార్యకి ఇడ్లీ ఇష్టం, కాబట్టి ఏం చేయాలి, ఏమండి మీకోసం ఈరోజు గారెలు చేస్తాను, రేపు పొద్దున్న నా కోసం ఇడ్లీ చేస్తాను, లేదా రెండు ఇడ్లీ రెండు గారెలు చేసుకుందాం, మీరు ఇద్దరం చెరోటి తిందాం అనుకోవాలి తప్ప మీకు మీరే మాకు మేమే ఎందుకు రొసరొస అనుకోకూడదు. అప్పుడు ఏమవుతుంది, సంసారం కాస్త విఫలమవుతుంది. ఏమొచ్చినా ఒక అవగాహనకి రావాలి. ఎంతకాలం ఎక్కడెక్కడ పెరిగినా ఇక్కడికి వచ్చేసరికి మన ఇద్దరం కలిసి ఉండాలి. ఏ కోరికైనా ఇద్దరం కలిసి తీర్చుకుందాం. మీకు తెలియకుండా కొత్త కోరికలు నేను, నాకు తెలియకుండా వింత కోరికలు మీరు కోరకండి అని చెప్పడానికి కామేచ అంటే కామము విషయములో కూడా నిన్ను నేను దాటి వెళ్ళను అని భర్తగారు ప్రమాణం చేసి మూడో మూడు వస్తున్నాడు అనమాట. అందుకని ధర్మేచ అర్థేచ కామేచ నా అతి చరితవ్యం అది నా అతి చరితవ్యం. భర్త ప్రమాణం చేస్తున్నట్టంటే భార్య కూడా ప్రమాణం చేసినట్టే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ధర్మము అర్థము కామము ఈ మూడు విషయములో భార్యాభర్తలిద్దరూ ఒకరికి చెప్పకుండా మరొకరు ఏ పని చేయకూడదు. ఈ ఇద్దరికి సంబంధం ఈ మూడే. ఇంకా నాలుగవది ఏమిటి, మోక్షం ఎవరికి వాళ్ళు సంపాదించవలసిందే. మోక్షం అనేది పద్మాగర్ గారి ఉపన్యాసం, భార్యకి భార్య భర్తకి భర్తే వినాల్సిందే. మా ఆయన లేకుండా నేను వినకూడదకట, అలా అనకండి. మీ ఆయన లేకుండా కావాలంటే భోజనం మా నేను అక్కడ మాత్రం పీకితేగ తింటాం, మా ఆయన లేకపోతే భోజనం మానుతానని ఆయన వారం రోజులు క్యాంపు కెడితే ఇప్పుడు మానుతుందా? కానీ ఒక ఉపన్యాసం దగ్గర మాత్రం అంటే గుళ్ళోకి మాత్రం పెళ్ళం లేకుండా, భర్త భర్త లేకుండా భార్య వెళ్ళకూడదనే వాటి ఉంటే అబద్ధం. ఇద్దరూ కలిసి చేస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది తప్ప విడిగా మోక్షం పొందకూడదని ఎక్కడ చెప్పలా. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఎవడుద్ధరిస్తాడు నిన్ను అన్నారు. ఎవడు ఎవడిని ఉద్ధరించడు. కాబట్టి మోక్షములో మాత్రం ఎవరికి ఎవరితో సంబంధం లేదు కనుకే మూడు ముళ్ళు పెట్టారు కానీ నాలుగోది లేదు. ఈ మధ్యనేమో ఈ మంత్రాలు చదివే వాళ్ళలో మోక్షేచారు కూడా చెప్పేస్తున్నారు, అది ఎక్కడ పూర్వకాలంలో వైదిక తంత్రములలో మాట వరసకు కూడా లేదు. కాబట్టి ధర్మార్థ కామముల విషయములో మాత్రమే భార్యాభర్తలిద్దరికీ ఒకరితో ఒకరికి సంబంధం ఉన్నది. అందుకని ఈయనని నాతి చరితవ్యం అనగానే ఈయన వెంటనే ఏమనాలి, నాతి చరామి. నా అతిచరామి, అతిచరామి అంటే నిన్ను దాటి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళనని అర్థం. అంతేగాని నాతి అంటే తెలుగులో ఉన్న నాతి కాస్తమా, నాతి అనేది ఇక్కడ సంస్కృత పదం. నా అతిచరామి తెలుగులో నాతి అంటే స్త్రీ. చాలామందికి తెలియక నాతిచరామి అంటే పెళ్ళాన్ని చెరబడుతున్నానని అర్థం చెప్పడం మొదలెట్టారు మాయిదారి పాండిత్యం. నా అతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను, నీకు చెప్పకుండా ఏ పని చెయ్యను అని అర్థం అన్నమాట. ఈ మూడు తప్పక ప్రతి వ్యక్తి అనుసరించి తీరాలి. కాబట్టి పిల్లలు పుట్టాక పిల్లలు బాగుపడుతున్నా పాడైపోతున్నా భార్య భర్తకి చెప్పాలి, భర్త భార్యకి చెప్పాలి. అంతేకాని డబ్బు నా దగ్గర పుచ్చుకుని అదేమో బీరువాలో దాస్తున్నానని పిల్లాడి చేతికిచ్చి వాడిని పాడు చేసావు, ఇవాళ పిల్లాడు పాడవడానికి పూర్తిగా నువ్వే మూలకారకురాలివి. బంగారం లాంటి ఉంగరం, 9 కోట్ల వరహాలు విలువ చేసేటటువంటి ఉంగరం నా దగ్గర నుంచి లాక్కొని బీరువాలో పెట్టానని అబద్ధం ఆడతావా? ఇదేమో కుర్రాడు తీసుకెళ్లి జోదంలో ఓడిపోయాడా? ఇది ఒక్కటే కాదు, ఇన్నేళ్లుగా వాడు చదువుకోకపోతే చదువుకున్నాడని, అన్నం తినకపోతే తిన్నాడని, సంధ్యావందనం చేయకపోతే చేశాడని ఇలా అబద్ధాలు ఆడావు. ఈ అసత్యాలు ఆడకుండా చిన్నప్పుడే విషయం చెప్పుంటే మొక్కగా ఉన్నప్పుడు వాడిని మార్చుకునేవాడిని. ఎప్పుడు స్త్రీలు అలా అబద్ధాలు ఆడకూడదు సుమా, గుర్తుపెట్టుకోండి. తల్లి ఎప్పుడు పిల్లలు పాడైపోతూ ఉంటే తండ్రికి చెప్పాలి, అలాగే తండ్రి కూడా తల్లికి చెప్పాలి. ఇది ఇద్దరు కలిసి ఉన్నప్పుడే చెప్పేది. విడిగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క బాగోగులు తెలుసుకోవాలి. ఒక ఆయన పోయాడు అనుకోండి, పాపం భార్య ఒక్కతే ఉంటుంది, అటువంటి అప్పుడు ఈ పిల్లల బాధ్యత అంతా తానే స్వీకరించి వీళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. అలా కనిపెట్టకుండా ఊరుకుంటే ఆ తల్లి తల్లి కాదట, మహాపాపిష్టి స్త్రీ అవుతుంది. అలాగే భర్త ఒక్కడే ఉన్నప్పుడు వాడు కూడా చాలా జాగరూకుడై ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం అడగగానే అది ఇచ్చేయడమే కాకుండా ఈ ఇచ్చినటువంటి వస్తువుని లేక డబ్బుని వీళ్ళు సద్వినియోగం చేస్తున్నారా లేక దుర్వినియోగం చేస్తున్నారా చూసుకోవాలి. అంతేగాని ఇంటర్మీడియట్ రాగానే వాడికి ఒక బైక్ కొనిచ్చేస్తే వీడు డామని దీన్ని తీసుకెళ్ళి ఎవడో గుద్దేస్తున్నాడు. పనికి మళ్ళీ వాళ్ళకి వాహనాలు ఇస్తే ప్రమాదం కదండి. పూర్వం పిల్లలు డిగ్రీ పూర్తయ్యేదాకా కాలినడకన వెళ్ళేవారు. మనందరం హాయిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో సుఖంగా బాగుపడ్డాను లేదని చెప్పాలంటే ఆ రోజుల్లో ఇసుకబడిలో కూర్చొని చదువుకుంటే ఎంత బాగుంటే చక్క. ఆ గురువులు అంత ప్రేమగా చెప్పేవారు, మనం అంత శ్రద్ధగా చదువుకున్నాం. కాలినడకన వెళ్ళాం మేమంతా, చెప్పులు లేకుండా 10th క్లాస్ దాకా వెళ్ళాం. ఈ మధ్యన పిల్లలకి మా ఐదారి తిరిగితే అట్లా ఎక్కువయ్యి, మీ నాన్నగారు దరిద్రుడు కనుక నువ్వు చెప్పులు లేకుండా వెళ్ళావు, మా నాన్నగారు కోటీశ్వరుడు నేనేది కడతానంటున్నారు. మీ నాన్న ఈ కోటీశ్వరుడు అవ్వడానికి వెనకాతలు ఆయన ఎంత శ్రమపడ్డాడో తెలియాలి నీకు. అసలు పూర్వకాలంలో అందుకే గురుకులంలో వేసేవారు. శ్రీకృష్ణ పరమాత్మ కంటే ఐశ్వర్యవంతుడు ఎవడున్నాడు చెప్పండి, రాముడి కంటే గొప్ప ధనవంతుడు ఎవడున్నాడు? అయినా వాళ్ళు ఏం చేశారు, శ్రీకృష్ణుడు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా బలరాముడితో కలిసి 8వ ఏట గురుకులానికి వెళ్ళి గురువుల్ని సేవించి నేల మీద చాప వేసు పడుకుని విద్యలు నేర్చుకున్నాడు. అందుకే 64 విద్యలు వచ్చాయి ఆయనకి. ఆ విషయం భాగవతంలో చెప్పారు. కాబట్టి పూర్వకాలంలో జ్ఞానులంతా మహారాజుల యొక్క పిల్లలైనా గురుకులానికి వెళ్ళి గురువుగారు చెప్పినట్టుగా చాప మీద పడుకుని అన్నం తిని ఆయనకి సేవ చేసి కాళ్ళొత్తి అప్పుడప్పుడు దెబ్బలు కూడా తిని విద్య నేర్చుకున్నారు. ఏం పాండవుల్ని విద్య నేర్చుకోలేదా? పంచపాండవులు కానీ దుర్యోధనాదులు కానీ నగలు కూడా లేకుండా బ్రహ్మచారులు వేసుకునేటటువంటి వేషం వేసుకుని గురువుల దగ్గర ద్రోణాచార్యాదుల దగ్గర విలువిద్య నేర్చుకున్నారు. కత్తిసాము నేర్చుకున్నారు, గదాయుద్ధం నేర్చుకున్నారు, వ్యాకరణం నేర్చుకున్నారు, రాజనీతి నేర్చుకున్నారు, గణితం నేర్చుకున్నారు. వాళ్ళు విద్యాభ్యాసం ఇంచుమించుగా 12 ఏళ్ళు చేశారు. ఈ 12 ఏళ్ల కాలము కటిక నేల మీద పడుకున్నారు తెలిసిన మీకు, నేల మీద కూర్చుని అన్నం తిన్నారు. వంటవాడు అన్నం పెడుతూ ఉంటే గుడ్డి దీపంలో తిన్నారట. ఇళ్లలో రత్న అంతఃపురాలలో రత్నదీపాలు వెలుతురులో టేబుల్ వీల్స్ ఏం చేయలేదు వాళ్ళు. అర్జునుడు భోజనం చేస్తూ ఉంటే ఆమద దీపం పెట్టేట వాళ్ళ వంటవాడు. అశ్వత్థామ వచ్చి ఒకరోజు అంటాడు, మాట వరసకు కూడా అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టకు, ఆవదన దీపం వెలుతురులోనే అన్నం పెట్టన్నాడు. అప్పటి నుంచి వంటవాడు అశ్వత్థామ చెప్పినట్టే ఒక ఆముదం దీపం వెలిగించి ఆ ఆముదపు దీపపు వెలుగులోనే అర్జునుడికి అన్నం పెట్టేవాడు. ఒక రోజున ఆయన అన్నం తింటూ ఉండగా ఈ దీపం ఆరిపోయింది. అక్కడ వంటవాడు లేడు వడ్డించేవాడు. అర్జునుడు చీకట్లోనే ఇక్కడ అన్నం గిన్నె ఉంది, ఇక్కడ కూరగిన్నుంది, ఇక్కడ మజ్జిగ ఉంది, ఇక్కడ పులుసు ఉంది అని ఎంతకు పూర్వం చూసట్ట వెలుతురులో. వెలుతురులో చూసిన దాన్ని గుర్తుపెట్టుకుని ఆ చీకట్లోనే ఆ గరిటితో వడ్డించుకుని ఏం కావాలో వడ్డించుకుని భోజనం చేశాడు. అప్పుడు ఆయనకు ఒక వెలుగు వెలిగింది, చీకటిలో ఒక్కసారి చూసిన వస్తువు ఎక్కడుందో మళ్ళీ గుర్తుపట్టగలిగాను, అందులో ఉన్న పదార్థం ఆకులో ఒడ్డించుకోగలిగాను. కటిక చీకట్లోనే అన్నం కలుపు తినగలిగాను. అంటే చీకట్లో కూడా బాణవులు వెయ్యొచ్చన్నమాట అని ఊహ వచ్చింది. దాంతో చీకట్లో బాణాలు వేయడం నేర్చుకున్నాడు ఆయన. శబ్దభేది అలా నేర్చుకున్నాడు. ఈయన చీకట్లో బాణములు వెయ్యడం ఎక్కడ నేర్చుకుంటాడోననే చీకట్లో అన్నం పెట్టొద్దన్నాడు అశ్వత్థామ. కానీ భగవద్ అనుగ్రహం చూసారా, శివభక్తుడు కదా, అంచేత ఈశ్వర అనుగ్రహం వల్ల అర్జునుడు చీకట్లోనే భోంచేసి అప్పటి నుంచి చీకట్లో బాణాలు వేయడం నేర్చుకుని ప్రపంచంలో తనంత విలుకాడు లేనట్టుగా అయిపోయాడు ఆయన. ఇవన్నీ వాళ్ళు కింద పడుకుని చేశారు. అందువల్ల పిల్లల్ని ఎప్పుడు కూడా బాగు చేయాలనుకున్న వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళకి భోగములు ఇవ్వకూడదు. 10th క్లాస్ చదువుకునే పిల్లలకి సెల్ ఫోన్ ఏమిటి అసలు అర్థం లేకుండా, టచ్ స్క్రీన్ పైగా అది. ఇంకెక్కడి నుంచి పొద్దు నుంచి సాయంకాలం దాకా వాళ్ళు బళ్ళో కూడా ఎదురుకుండా మాస్టర్ పాఠం చెబుతూ ఉంటే రహస్యంగా కింద ఫోన్ పెట్టుకోవటం, అందులో వాట్సాప్లు చూసుకోవటం. ఈ వాట్సాప్ అని ఒక దరిద్రం తయారైంది ఈ మధ్యన. సంధ్యావందనం చేసేటప్పుడు 24 ముద్రలు ఉంటాయా, ఆ ముద్రలు కూడా చూడరండి, ఈ వాట్సాప్ ముద్రలు మాత్రం చూస్తారు. వాట్సాప్లో ఇది వాడు ఎవడో ఏదో అన్నాడు, కొట్టాడు, చంపాడు, పనికి మాలిన వీడు పంపగానే వీడు వెంటనే ఏం చేస్తారన్నమాట, నమస్కార ముద్రలు, నెత్తి ముద్రలు, ఈ నవ్వుల ముద్రలు, ఇవన్నీ వాడు ముద్రలు, చతుర్వింశతి ముద్ర, ఈ గాయత్రి సుప్రతిష్ఠిత అన్నట్టుగా. ఈ సంధ్యావందనాదుల్లో ముద్రలు లేవు కానీ ఈ ముద్రలు మొదలయ్యాయి. ఇంక ఇది ఒక వ్యసనం అయిపోయిందనమాట. ఎవరూ ఎవరితో మాట్లాడుకోరు. అందుకని ఈ మధ్యన ఒక కుర్రాడు ఒక వ్యాసం రాశాడు తెలిసినా వాళ్ళ నాన్నకి, నాన్న ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆఫీసు నుంచి రాగానే సెల్ ఫోన్ పుచ్చుకొని నీ దారి నువ్వు చూసుకుంటావు, నెట్ పెట్టుకుని అమ్మదారిని అమ్మ చూసుకుంటుంది, నన్ను పలకరించట్లేదు, వచ్చే జన్మలో కనీసం సెల్ ఫోన్ అయినా అయి పుట్టితే బాగుండు అన్నాడు వాడు. సెల్ ఫోన్ అయి పుట్టుంటే అమ్మ చేతిలోనూ నాన్న చేతిలోనూ ఉంటానన్నట్ట. ఇంత దరిద్రం పట్టుకుంది ఏమిటో, మరీ ఇంత చెత్త. ఎప్పుడైనా విజ్ఞాన శాస్త్రం మనకు ఉపయోగపడాలి, కానీ ఇలాగ 24 గంటలు అదొక వ్యసనం అయితే ఎలాగా? కాబట్టి పిల్లల్ని చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచాలి. చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూసుకోవాలి. ఏది పడితే అది ఇవ్వకండి. అసలు ఫోన్ వాళ్ళకి అనవసరం. కనీసం వాళ్ళకి డిగ్రీ పూర్తి అయ్యేదాకా ఫోన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వకూడదు. అవేవో క్రెడిట్ కార్డులు ఇవ్వకండి, కొంతకాలానికి మన బతుకు డెబిట్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఏం చదువుతున్నారో లేదో చూసుకోకపోతే వాళ్ళు పాఠశాలకు వెళ్ళి ఈ డబ్బులతో ఆత్మహత్య చేసుకుంటారు. ఇంత విషయం స్కాంద పురాణంలో, కాశీఖండంలో మనకి వ్యాసుల వారు ఎప్పుడో చెప్పారు. ఈ తల్లి చిన్నప్పటి నుంచి కొడుకు చేస్తున్న తప్పుడు పనులు తండ్రికి చెప్పకపోవడం వల్ల, వాడు అడిగిన డబ్బు ఇవ్వడం వల్ల, వాడికి తెల్లవారుజామున అన్నం పెట్టి పంపడం వల్ల, గారం చేయటం వల్ల వాడు మారం చేశాడు. లాలనమున బహుదోషములు ఒలింప్రాపించు తాడనోపాయములన్ చాలగుణంబులు కలుగును బాలురకును తాడనంబ పథ్యంబరయన్ అని భాగవతం చెబుతోంది. పిల్లలని మరీ గారం చేస్తే వాళ్ళు మారాన్ చేస్తారు, పాడైపోతారు. బాగా అల్లరి చేస్తున్న పిల్లల్ని అప్పుడప్పుడు ఒక్కటిచ్చుకోవాలి. తాడనోపాయం అంటే ఒక తన్ను తన్నాలు అవసరమైతే ఆ మాత్రం కొట్టి శిక్షిస్తే దారిలో పడతారు. చిన్నప్పుడు ముద్దుగా ఉన్నారు కదా అని మరీ ఎక్కువ ముద్దు చేస్తే ముద్దయిపోతారు వాళ్ళు రేపొద్దున. కాబట్టి ముద్దుగా ఉన్నప్పుడు బాగు చెయ్యాలి. నువ్వు నీ పిల్లాన్ని చేజేతులారా మోసం చేసి నాకేం చెప్పకుండా పాడు చేసావు. ఏది ఇంకా ఇంట్లో ఏమున్నాయో లేదో చూద్దాం అని ఆయన ఇల్లంతా వెతికాడండి. ఇంటిలో మాట వరసకు కూడా ఒక్క వస్తువు కనపడితే ఒట్టు. బీరువాల్లో కొన్ని లక్షల ఖరీదు చేసే పట్టు చీరలు ఉండేవిట. పట్టు చీరలు లేవు, పట్టు వస్త్రాలు లేవు, కుండలాలు లేవు, దీపపు కుందులు లేవు, పెద్ద పెద్ద వెండి కుందులు, బంగారపు కుందులు, రాజుగారు ఇచ్చినవన్నీ ఆయన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాడు. మహారాజు గారు బంగారం వెండి ఇచ్చినప్పుడల్లా వాటిని దీపపు కుందులుగాను లేకపోతే ఉయ్యాల బల్లలుగాను మార్చుకున్నాడు ఆయన. ఇంట్లో ఏ మూల చూసినా అంతా శూన్యం శూన్యం శూన్యం. మాట వరసకు కూడా ఒక్క మాన్యం లేకుండా అయిపోయిందట. యాడబోయను గదా మేడలో మంజిష్ఠి పెనుబండువునైన పెట్టబోతి. ఎంత ఏడ్చాడు ఆయన. బంగారం లాంటి సామాన్లు, ఇంట్లో ఉన్నటువంటి కోట్లు విలువ చేసేటటువంటి వస్తువులన్నీ పోయాయి. ఒక పెద్ద తూగుటుయ్యాలు ఉంది మన ఇంట్లో, అది పూర్తిగా బంగారంతో తయారు చేశాను. గొలుసులు కూడా బంగారపు గొలుసులు పెట్టించాను. ఇవాళ ఉయ్యాలు ఏమైపోయిందో, ఏ భోగందాని ఇంటికి పంపాడో ఈ దౌర్భాగ్యుడు. మేడలో మంజిష్ఠ ఏమైపోయిందో, దీపపు కుందులు ఏమైపోయాయో, కట్టుకునే పట్టు వస్త్రాలు ఏమైపోయాయి, నవరత్న అంగుళీయకాలు ఏమైపోయాయి, ముక్కు పుడకలు ఏమయ్యాయి, కిరీటాలు ఏమయ్యాయి. వడ్డాణం చేయించేట ఆవిడికి ఏకంగా 200 గ్రాములు పెట్టి అవేమైపోయాయి. ఇలా రకరకాల వస్తువులన్నీ వెతికి వెతికి చూసి ఏ మూల చూసినంత శూన్యం శూన్యం శూన్యం, ఏమీ లేదు. ఇంతకాలం ఆవిడ అసలు ఇంట్లో ఈ వస్తువులు పోయినా పోనట్టుగా మేనేజ్ చేసిందండి ఆవిడ. ఎంత గొప్ప పిల్లలు, బీరుహతాళాలన్నీ దగ్గర పెట్టుకుని అన్నీ ఉన్నట్టుగా ఎలా నడిపిందో మరి. లాకర్లు ఒక్కోసారి బ్యాంకులో ఒక ఆయన లాకర్లు అన్నీ పెట్టుకున్నట్ట, తర్వాత కొంతకాలానికి వెళ్ళి చూస్తే లాకర్ లాకర్ లాగానే ఉంది, తాళం తాళంగానే, లోపల ఏమి లేవు, వాడు ఎవడో లాగేసేట. అలా అయిపోయింది పరిస్థితి అని ఏడ్చి మొత్తుకుని కోపం తట్టుకోలేక ఈ యజ్ఞదీక్షితుడు, చి కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు, ఈ గుణనిధి అనే ఈ కుమారుడు నా కులానికి ఒక విషం లాంటి వాడు, పరమనీచుడు, వీడు బ్రతికిన చచ్చిన వాడితో సమానం. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతానభవతి అని పెద్దలు అన్నారు. శంకరాచార్యులు వారు ఎప్పుడే అన్నాడు, కుపుత్రుడు ఉండొచ్చు, తల్లి మాత్రం చెడ్డదుండదు. ఈ లోకంలో ఎంత చెడ్డ తల్లి అయినా సరే కొడుకు దగ్గర మాత్రం చెడ్డ తల్లి కాదట. పిల్లలు పాడైపోవచ్చు, పాపాత్ములు అవ్వచ్చు, కానీ మాట వరసకు కూడా తల్లికి పిల్లల మీద ద్వేషం ఉండదు. వాడు ఎంత పాపాత్ముడైనా ఎంత దుర్మార్గుడైనా నా కుర్రాడు, వాడు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతాడు అనుకుంటుంది. నేను ఇంతకాలం కుపుత్రులు ఉంటారు కుమాత ఉండదు అనుకున్నాను, నువ్వు కుమాతవి, ఎందువల్ల నీ వల్ల కొడుకు పాడయ్యాడు గనక. పిల్లలు పాడైపోతే మన వల్ల ఆ తల్లి తల్లే, ఆ తండ్రి తండ్రే, చీ దౌర్భాగ్యాల అని వెంటనే ఆయన ఆ రోజులోనే కోపంతో విడాక్ 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 అన్నాడంతే గెంటి పారేశాడు భార్యని, విడాకులిచ్చి పంపేశాడు వెంటనే. అంటే అంత కోపం వచ్చింది, ఇటువంటి పెళ్ళం ఉన్నా లేకపోయినా ఓటే అనుకున్నాడు. వెనక ముందు చూడకుండా మెడబట్టుకుని భార్యని గెంటేశాడు.